దేవుని వాక్యం వదుకుందాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును? ప్రార్థన చేసుకుందాం. తలో ఉంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మహోన్నతుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నా, జీవాధిపతి అని మిమ్మల్ని స్తుతిస్తున్నా. మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. నిత్యుడు అయిన దేవుడు అని, సర్వ సమృద్ధి కలిగిన దేవుడు అని, స్వయంభవుడు అని మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినానికి అధిపతి మీరే, మా అందరి జీవానికి కర్త మీరే. ఎరిగి ఉదయాన్నే మీ పాదాల వద్దకు వచ్చి ఉండగా అనేక విధాలుగా మీ పేర్లను, మీ స్వరూప స్వభావాలను ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు, ఆత్మ సహాయాన్ని బట్టి మీకు వందనాలు. మరొకసారి ప్రభువా మీ సన్నిధిని కోరుకుంటూ ఉన్నా. ఆత్మదేవ మిమ్మను మా మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నా. మాతో సహవాసం చేయడానికి ఇష్టపడే దేవుడు అని ఒప్పుకుంటూ మీ పొందు మాకు ఆశీర్వాద కర్మను ఒప్పుకుంటున్నా. రాత్రి ఆశ్చర్యకరంగా మీరు ప్రారంభించిన ఉమ్మడి గుంటూరు కిడ్ సహవాసాన్ని బట్టి మీకు అందన స్తోత్రాలు చెల్లిస్తూ, మరొకసారి మధ్యాహ్నం సెంట్రల్ కాన్ఫరెన్స్ లో కూడా సెంట్రల్ కాన్ఫరెన్స్ ఆరాధనకు సిద్ధపడుతూ ఉండగా మీరు సహాయం చేయమని వేడుకుంటాం. ఈ దినం కొరకు మీరు దాచి ఉంచిన మేలు చేత తృప్తి పరచమని, సమయాన్ని నాకు మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, చదవబడ్డ లేఖన భాగంలో నుంచి మిమ్మల్ని గుర్చిన సరైన అవగాహనలోకి రావడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి ఉదయకాలపు బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. దేవుని స్వభావంలో భాగంగా మనం గత వారం గాడ్ ఈజ్ ఎటర్నల్, దేవుడు నిత్యుడు అన్న సత్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఆయన శాశ్వతుడు, ఆయన తరతరాల నుండి యుగ యుగాలు తరతరాలు ఉండి దేవుడు. సమయం ఆయనలో ప్రారంభమైంది, కాలం ఆయనలో ప్రారంభమైంది, కానీ ఆయన కాలంలో ప్రారంభం కాలేదు. కాలాతీతుడు, కాలానికి అతీతంగా ఉండేవాడు అన్న విషయాలు గత ధ్యానంలో మనం చూడగలిగాం. మనం అంతకుముందు ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు, సెల్ఫ్ సఫిషియంట్, ఆయన ఎవరి మీద ఆధారపడడు, ఆయనకి ఏవీ కొదువు లేదు, ఆయనకి అన్ని సమృద్ధిగానే ఉన్నాయి, అట్లాగే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఆయన స్వయంభవుడు, ఎవరి వల్ల ఆయన రాలేదు, ఆయన అంతటా ఆయనే ఉన్నాడు, ఆది అందు ఉన్నాడు, అంతము ఆది ఆయనే అయి ఉన్నాడు అన్న విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. అట్లాగే గాడ్స్ ఎటర్నిటీ, దేవుడు నిత్యుడు అన్న మాట స్టడీ చేసాం లాస్ట్ వీక్. ఈరోజు మనం గాడ్స్ ఇన్ఫినిటీ, గాడ్ ఈజ్ ఇన్ఫినైట్ అన్న అంశాన్ని స్టడీ చేయబోతా ఉన్నాం. గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, దేవుడు అనంతుడు అని బైబిల్ ఆయన మనకి పరిచయం చేస్తా ఉంది. ఆయన అనంతుడు అని పరిచయం చేస్తా ఉంది. ఇన్ఫినైట్ అన్న మాట దగ్గర ఆయనకి బౌండరీస్ విధించలేము, లిమిటేషన్స్ పెట్టలేము, కొలవలేము. దేవుడు ఇంత అని కొలవటం, ఆయనకి సరిహద్దులు నియమించటం, ఆయనకి పరిమాణం ఇవ్వటం, ఆయన్ని స్పేస్ లో ఈ సృష్టిలో దేవుడు ఇంతవరకు పరిమితుడు, ఈ దేశానికి పరిమితుడు, ఈ జాతికి పరిమితుడు, ఈ ప్రాంతానికి పరిమితం అని దేనికి కూడా ఆయన్ని పరిమితం చేయలేము అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. అవర్ గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, అనంతుడు అన్నమాట. భక్తులు ఈ సత్యాన్ని ఎరిగి ఈ సత్యపు వెలుగులో అట్లా దేవుణ్ణి అర్థం చేసుకున్నారు, ఆరాధించారు. చదివిన ఈ వాక్య భాగం మహారాజైన సొలొమోన్ ఆయన దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు. మందిరం కట్టే దగ్గర ఉన్న ప్రమాదం ఏంటంటే దేవుడు మందిరాన్ని కోరుకోలేదు. మందిరంలో ఆయన పట్టజాలడు, మందిరంలో ఆయన ఉండడు. ట్రెడిషనల్ గా ఎట్లాంటి అవగాహన దేవుని పట్ల మనం కలిగి ఉన్నామంటే ఒక విగ్రహం, ఒక విగ్రహాన్ని ఆయనకి ఏమైనా చేస్తే జనరల్ గా ఏదో ఒక రూపంలో చేయాలి. రెండోది విగ్రహానికి ఒక సైజులు ఇవ్వాలి, హైట్ విడ్త్ లెంగ్త్ ఉండాలి, ఒక పరిమాణం చేయాలి, ఒక పరిమాణంలో విగ్రహాన్ని పొయ్యాలి. అనంతుడైన దేవుణ్ణి మనం పరిమితుని చేయటం ఆయనకి చాలా విరుద్ధమైంది. ఆయన మెచ్చడు, ఆయన నచ్చదు. కాబట్టి బైబిల్ గ్రంథం విగ్రహారాధనకి పూర్తిగా వ్యతిరేకం. రెండో మాట, బైబిల్ గ్రంథం ఆలయానికి కూడా పూర్తిగా వ్యతిరేకం. మార్క్ మై వర్డ్స్, ఆలయానికి కూడా బైబిల్ గ్రంథం పూర్తిగా వ్యతిరేకం. దేవుడు మందిరాన్ని కట్టమని అడిగితే సొలొమోను మందిరాన్ని కట్టలేదు, దావీదు కట్టాలి అనుకున్నాడు. ఆరడుగుల మనిషి అనంతుడైన దేవునికి ఎలాంటి మందిరాన్ని కట్టగలడు, ఎలాంటి మందిరంలోకి దేవుణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టగలడు? అది దావీదు అనుకున్నాడు, దేవుని నామ ఘనత కొరకు ఒక పెద్ద మందిరం కట్టాలని. ఒక పెద్ద మందిరం అంటే ఏ పాటిది కట్టగలవు, మొత్తానికి ఆయన కట్టాలనుకున్నాడు. దేవుడు సర్లే కడతానన్నావు కట్టు, కానీ నేను ఉంటానా అని కాదు, కాని నా కనుదృష్టి ఉంటుంది ఆ మందిరం మీద, నా యాక్సెప్టెన్సీ ఉంటుంది, నేను దాన్ని అంగీకరిస్తాను, దాన్ని నాకు బలులు అర్పించి మందిరముగా నేను అంగీకరిస్తాను అన్నాడు తప్ప నా నివాస స్థలము అని ఆయన మాట్లాడలేదు. ఆ స్పృహతోటే ఈ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఈయన మందిరం కట్టాడు, మందిరం కట్టి ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని ఆరాధిస్తున్నాడు, ఎలాంటి స్పృహ ఈ రాజు కలిగి ఉన్నాడు అన్నది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 8వ అధ్యాయం 12వ వచనం. సొలొమోను దేవుడు ఆయన మందిరం మీదకి దిగొచ్చిన తర్వాత తన సన్నిధిని, తన యాక్సెప్టెన్సీని తెలియజేసిన తర్వాత అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. 10వ వచనం, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరముల్లో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. ఆయన సెకినా గ్లోరీ మహిమ మేఘం దగ్గరే దేవదూత యాజకులు సేవకు నిలబడలేకపోయారు. 12లో ఆయన మాట్లాడుతున్నాడు. సొలొమోను దాన్ని చూచి గడాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గడాంధకారంలో సీక్రెట్ ప్లేస్ లో ఆయన ఉంటాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఉంటాడు. ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఎంత ఆకారంలో ఉంటాడు చెప్పడం సీక్రెట్. ఎంత ఉంటాడు, ఎలా ఉంటాడు అన్నది ఊహకందనిది. గడాంధకారమందు నివాసం చేయుదునని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు నివాసం చేయుటకు నేను మందిరం కట్టించున్నాను. సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి, అంత గొప్ప దేవుడైన నీకు నేను ఒక మందిరం కట్టాను అని చెప్పి బ్యాక్గ్రౌండ్ అంతా మాట్లాడుతున్నాడు. నా తండ్రి కోరుకున్నాడు, నేను దానికి పూనుకున్నాను అని మాట్లాడుతూ మన మూల వాక్యం 27వ వచనం నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయుడు. నేను దేవుని మందిరము, ది హౌస్ ఆఫ్ గాడ్, ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, ది హౌస్ ఆఫ్ గాడ్, ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని నేను పెట్టినా, నేను కట్టినా, దేవుడు నిశ్చయంగా ఈ లోకమందు నివాసం చేయుడు. ఆకాశ మహాకాశాలు సహితం నిన్ను పట్టజాలం. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పట్టును, ఎలాగ పట్టును? ఆయనకున్న సరైన అవగాహన ఏమిటంటే, ఆయన గడాంధకారంలో సంచరి నివసించి దేవుడు, ఆకాశ మహాకాశాల సహితం పట్టజాలనంత గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి ఆకాశాలే పట్టడం లేదు, నేను కట్టించిన మందిరం ఎట్లా పడుతుంది? అయినా సరే నా తండ్రి ఆశను బట్టి, ఆయన నాకు ఆజ్ఞాపించిన దాన్ని బట్టి నేను ఈ మందిరం కట్టాను. దీన్ని మీరు అంగీకరించండి. 29, నీ దాసుడు నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చుతూ ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రెయ్యం బగళ్ళు తెరవబడి ఉండునుగాక. మీరు పనిదృష్టి పెట్టండి, మీరు లక్ష్య పెట్టండి, మీరు చెవి పెట్టండి, చెవి యొగ్గండి అని మాట్లాడుతున్నాడు. చెవి యొగ్గండి అని మాట్లాడుతున్నాడు. మీరు చదవండి, అదే కనబడుతుంది కింద వాక్యాల ఆ మాటే మాట్లాడుతున్నాడు. 32వ వచనం, నీవు ఆకాశమందు విని. ఇక్కడ మేము ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుంచి మీరు వినండి, ఆ మాటే మాట్లాడుతున్నాడు. 34, నీవు ఆకాశమందు విని. ఆకాశంలో నుంచి మా ప్రార్థన. 36, నీవు ఆకాశమందు విని అని మాట్లాడుతున్నాడు. 36లో కూడా ఆ మాటే. కాబట్టి అర్థం చేసుకుందాం. 42, నీ ఘనమైన నామమును గూర్చి, నీ బాహుబలమును గూర్చి, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసి నీడల ఆకాశమును నీ నివాస స్థలమందును విని, పరదేశం నిన్ను వేడుకుని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. మీరు అక్కడ విని మా ప్రార్థనకు సమాధానం ఇవ్వండి. కాబట్టి ఎంత చక్కటి అవగాహన సొలొమోను కలిగి మాట్లాడుతున్నాడంటే, నేను బంగారు దేవాలయాన్ని కట్టాను, నేను అక్కడ అందులో నిబంధన మందసాన్ని పెట్టాను, నిబంధన మందసంలో ఆర్క్ ఆఫ్ గాడ్, దేవుని మందసంలో నిబంధనలు ఉన్న మందసంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. కాదు కాదు కాదు, మందిర నిర్మాణం చేసినప్పుడు వెలుపటి ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఏమని అర్థమైంది? దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు, అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు అని, అందులో దేవుడు పడతాడు అని కాదు కాదు, దేవుని సన్నిధికి సాదృశ్యముగా సమీపింపరాని తేజస్సు అని చెప్పడానికి, సమీపింపరాని స్థలము అని చెప్పడానికి డేరాలు కట్టి డేరాల మీద దేవదూతల చిత్రాలు వేసి, దేవుడు ఒకప్పుడు ఏదేని తోటలో నుంచి బయటికి గెంటేసి నా సన్నిధిలోకి రావడానికి, ఏదేనిలోకి రావడానికి వీలు లేకుండా ఖడ్గజ్వాలలను పెట్టినట్టుగా దేవుని సన్నిధిలోకి పరిశుద్ధంగా వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, అది సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి, అది ప్రాయశ్చిత రక్తాన్ని తీసుకుని వెళ్ళాలి అన్నది ఆయన ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించడానికి పెట్టాడు తప్ప, ద హోలీ ఆఫ్ ప్లేస్ లో, ద హోలియెస్ట్ ప్లేస్ లో దేవుడు ఉంటాడు అని కూడా కాదు. ఆ నిబంధన మందసంలో రెండు కెరూబులు రెక్కల చాచి ఉన్న, నిబంధన మందసంలో రెండు కెరూబులు రెక్కల చాచి ఉన్న ఆ నిబంధన మందసంలో దేవుడు ఉంటాడు అని కాదు. ఏంది ఆ చిన్న పెట్టిలో దేవుడు ఉంటాడా? ఈ చిన్న దేవాలయంలో దేవుడు ఉంటాడా? ఈ స్థలం ముందు దేవుడు ఉంటాడు అని చెప్పడానికి వీలు లేదు. కారణం, హీఈస్ ఇన్ఫినైట్, అనంతుడైన దేవుడైన ఇంత అని చెప్పటం సాధ్యం కాదు, సైజులు పెట్టడం సాధ్యం కాదు, పరిమితులు విధించటం సాధ్యం కాదు. ఆ స్పృహ బంగారు దేవాలను కట్టిన సొలొమోనుకు ఉంది. దాన్నే ఆ తప్పుడు అభిప్రాయాన్ని, బైబిల్లో లేని అభిప్రాయాన్ని, అతి పరిశుద్ధ స్థలము, చాలా సంఘాలలో బలిపీఠాలు కట్టి, బలిపీఠాలు అంటే కొంచెం జనం అంతా కూర్చుంటే నిలబడ్డ వాళ్ళు హైట్లో ఉంటే కనిపిస్తారు జనానికి, అక్కడ దేవుని వాక్యం బోధించబడుతుంది, లీడ్ చేసేవాళ్ళు కనిపించేలాగా ఉంటే బాగుంటుంది అని ఒక ప్లేస్ హైట్ గా, దానికి ఒక బలిపీఠం అన్నారు. బలిపీఠం అంటే ఏం చేస్తారు? బలు అర్పిస్తారా? అదే ట్రెడిషనల్ గా వచ్చేస్తున్నాయంటే బలిపీఠం మీద బలు అర్పిస్తారా? ఆ బలిపీఠం మీదకి స్త్రీలు ఎక్కడానికి వీల్లేదు, బలిపీఠం మీద స్త్రీ నిలబడి ఏమి చేయడానికి వీల్లేదు. ఆ బలిపీఠం మీద ఎక్కి నిలబడే వాళ్ళు కేవలం అభిషక్తులై ఉండాలి. ఎక్కడున్నాయి ఈ సిస్టమ్ అంతా? ఈ ట్రెడిషన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి, వచ్చిపడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయో? ఆ బలిపీఠం దేవుడు ఉన్న స్థలం, పైగా 3 కుర్చీలు వేస్తారు. విమర్శ అని మీరు అనుకోవద్దు, అవగాహన కొరకు, మన అవగాహన కొరకు, 3 కుర్చీలు వేస్తారు. ఎవరికి బాబు ఈ 3 కుర్చీలు అంటే? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఏంది ఆ కుర్చీలో కూర్చుంటారా? ఆ కూర్చుంటారు అని మనం అనుకోవాలి, అని మనం అనుకోవాలి. విగ్రహంలో దేవుడు పట్టడు, దేవాలయంలో దేవుడు పట్టడు, కుర్చీలో కూడా దేవుడు పట్టడు, ఉండడు ఉండడు. ఉంటాడు అనుకోవడం వల్ల ప్రమాదం ఏంటంటే, ఇన్ఫినైట్ గాడ్ ని మనం ఫినైట్ చేస్తా ఉన్నాం, పరిధులు లేని దేవునికి పరిధులు నియమిస్తా ఉన్నాం, అనంతుడైన దేవుణ్ణి చాలా సంకుచితమైన ఆలోచనతో చూస్తున్నాం. అది సరైన వాక్యావగాహన కాదు. ఏ సొలొమోను మాటలైన మాటలే కొత్త నిబంధన గ్రంథంలో అర్థం చేయించడానికి ఆయన తీసుకొస్తా ఉన్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 48-49 వచనాలు. అపొస్తలుల కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుంచి అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించను, కట్టించినడు ఏమంటున్నాడు? అయినను ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఏలాటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో నివసింపడు. సర్వోన్నతుణ్ణి, ఇన్ఫినైట్ గాడ్ ని, ఎల్యోన్ గాడ్ ని, సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆలయాల్లో పరిమితం చేయొద్దు, ఆలయాలకు పరిమితం చేయొద్దు. ఆరాధన ఆలయానికి వెళ్ళి చేయాలి, ఆరాధన ఆలయంలో చేయాలి, ఆలయానికి వెళ్ళి చేయాలి. ఆలయానికి వెళ్ళటం అంటే ఆలయంలో ఎవరుంటారు? ఆయన ఉంటాడా ఏంటి? ఆలయంలో ఆయన ఉంటాడా? యేసుక్రీస్తు ప్రభు ఈ అభిప్రాయాన్ని కొండ బదులు కొట్టి, నో, దేవుడు ఉండే స్థలం కొండ కాదు, దేవుడు ఉండే స్థలం యెరూషలేము దేవాలయం కూడా కాదు. ఆరాధనకి ఒక స్థలాన్ని వెతుక్కొని ఆరాధనకు ఒక స్థలానికి వెళ్ళటం ఆలోచన సరైంది కాదు, ఆలోచన సరైంది కాదు. యేసుక్రీస్తు ప్రభు కొండ బదులు కొట్టి ఆ మాటలు చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం ఆమె అంటుంది. ఎవరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ అంటుంది. ఆమెకున్న అవగాహన ఏంటి? ఆమెకున్న అవగాహన ఏంటి? దేవుడు పర్వతం మీద ఉంటాడు, లేదా పర్వతం మీద ఉన్న బలిపీఠం దగ్గర ఉంటాడు, లేదా యెరూషలేము దేవాలయం ఉంటాడు. పాపం ఎక్కడ చేయకూడదు? పర్వతం మీద చేయకూడదు, యెరూషలేము దేవాలయం చేయకూడదు. అందుకోసం ఈ ఆరుగురు భర్తలు పెట్టుకుంది. దేవుడు అక్కడే ఉంటాడు, తాళం వేసేస్తే లోపుండిపోతాడు, తాళం వేస్తే లోపుండిపోతాడు. ఆదివారం మాత్రమే దేవుడిని కలుసుకోవడానికి వెళ్తాం, మిగతా సమయాల్లో దేవుడు ఉండడు, ఇంకెక్కడ ఉండడు, మన ఇంట్లో ఉండడు. చాలా తప్పుడు అభిప్రాయం, చాలా తప్పుడు అభిప్రాయం. ఆమె అంటుంది 21వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, 21వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆరాధన ఆయన మాట్లాడుతూ, అమ్మా ఒక కాలం వచ్చినది, ఆ కాలం మంది ఈ పర్వతం మీదనైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపురు నా మాట నమ్ము. 23, యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చినది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించి వారు అట్టువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? స్థలం ప్రస్తావన లేదు, స్థలం ప్రస్తావన లేదు. పర్వతం మీద వద్దు, యెరూషలేము దేవాలయంలో వద్దు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళగానే ఎంత కోపం వచ్చిందో ఆయనకి, ఎంత కోపం వచ్చింది ఆయనకి. ఆ దేవాలయం చూపించి శృంగారించబడ్డ దేవాలయం, అందమైన దేవాలయం, అద్భుతమైన కట్టడం అంటే ఆయన అంటాడు, రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలవకుండా మొత్తం కూల్చేస్తాను, ఖాళీ చేస్తాను, అప్పగిస్తాను. దేవుణ్ణి అక్కడ చూస్తే, అక్కడ పరిమితం చేస్తా ఉంటే ఒప్పుకోను అన్నాడు ఆయన. కావున ప్రియులారా, దేవుడు ఒక స్థలమందు ఉంటాడు కాదు, అనంతుడైన దేవుడు, ఆకాశ మహాకాశాల పట్టజాలం దేవుడు, ఆకాశాన్ని సింహాసనముగా కలిగిన దేవుడు, సర్వభూమిని పాదపీఠముగా చేసుకున్న దేవుడు ఒక స్థలమందు ఉంటాడు అని కాదు. కానీ దేవుడు తన్ను తాను లిమిట్ చేసుకున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన బిడ్డలు సంఘముగా కూడి ఏ చెట్టు కింద ఆరాధించినా, ఏ గట్టు మీద ఆరాధించినా, ఏ ఇంట్లో ఆరాధించినా, ఎక్కడ గ్యాదర్ అయినా వాళ్ళ మధ్య ఆత్మదేవుడు ఉంటాను అన్నాడు. నిబంధన మందసం దగ్గర నా సన్నిధి అని అన్నాడు. నిబంధన మందసం వెంట నడుస్తూ ఉంటే ఆయన సన్నిధిని వాళ్ళు అనుభవించారు. మేఘస్తంభంలోకి దిగొచ్చాడు ఆయన, దాన్ని మనం దేవదూత అని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుకి మూగుట్టు అని మనం మాట్లాడుతున్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క పాత నిబంధనల ప్రత్యక్షత అని మాట్లాడతాం. ఆయన లిమిట్ చేసుకున్నాడు, ఆయన లిమిటెడ్ గా ఉన్న వాటిని యాక్సెప్ట్ చేశాడు. నా సన్నిధి ఉంటుంది, నిబంధన మందసం నా సన్నిధికి సాదృశ్యం, అతి పరిశుద్ధ స్థలం నా సన్నిధికి సాదృశ్యం. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో సంఘం ఎక్కడ కూడుకుంటే అక్కడ నా సన్నిధి ఉంటుంది. ఉదయకాలం మనం కూడుకున్న ఈ ఆన్లైన్ చర్చ్, వేరువేరు ప్రాంతాల నుంచి అందరం కూడుకుంటున్నాం, వేరువేరు ప్రాంతాల నుంచి అందరం ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి వచ్చి కూర్చున్నాం, అందరం పాటలు పాడి ఆరాధిస్తా ఉన్నాం, వాక్యం దగ్గర భయభక్తులతో కూర్చొని నేర్చుకుంటున్నాం. దేవుడు నా సన్నిధి మనుషుల మధ్య ఉంచుతాను అన్నాడు. మన మధ్య ఆయన సన్నిధి ఉంది, ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, మన ఆరాధన అంగీకరిస్తున్నాడు, మన విజ్ఞాపనలు అంగీకరిస్తున్నాడు. ఆయన యాక్సెప్ట్ చేశాడు సంఘాన్ని, యాక్సెప్ట్ చేశాడు. ఈ అవగాహన మనం తప్పకుండా కలిగి ఉండాలి. యెషయా భక్తుడు రాస్తా ఉన్నాడు, యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి వచనంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి వచనం చదివితే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించి ఇల్లు ఎపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఎపాటిది, అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను అక్కడ ఉండను, నేను అక్కడ ఉండను. మరి ఎక్కడ ఉంటాడు ఆయన? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఒకప్పుడేమో నేను ఆ మందిరం మీద నాకు కనుదృష్టి ఉంటుంది అన్నాడు సొలొమోను మందిరం దగ్గర. వారు సొలొమోను మందిరం దగ్గర జరుగుతున్న బలులు, పండుగలు, ఆచారాలు ఇక అది ట్రెడిషనల్ గా మారిపోయిన తర్వాత వస్తున్నారు. నేనున్నాను, లేకపోతే నేను చూస్తున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఆ గ్రహింపు లేకుండా మీరు వస్తున్నారు. మనం దేవుణ్ణి శక్యన నాకం దిగి వచ్చిన సన్నివేశాన్ని రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో చదివాం. ఎహెస్కేలు గ్రంథంలో ద డిపార్చర్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద టెంపుల్, దేవుని యొక్క మహిమ ఆలయం నుంచి వెళ్ళిపోవటం. దేవుడు వదిలేశాడు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన యాక్సెప్టెన్సీ మందిరం మీద లేదు అని చెప్పడానికి ఎహెస్కేలు గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుని మహిమ వెళ్ళిపోవటం. ఈ కాబోతు మనం చదువుతాం, ప్రభావము ఇస్రాయేల్ నుంచి వెళ్ళిపోయింది. ఈ కాబోతు కావున ప్రియులారా, అర్థం చేసుకుందాం, పాత నిబంధన గ్రంథంలో మా దేవాలయం యొక్క స్ట్రక్చర్ వచ్చినప్పటికీ దాన్ని కట్టునోడే అంటున్నాడు దేవుడు ఉండడు, దేవుని పట్టదు, దేవుడి స్థలం ఇది కాదు, దేవుడు ఉండేది గడాంధకారము, దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, దేవుడు ఆకాశాన్ని సింహాసనంగా కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడికి భూమి మీద ఉన్న ఈ స్థలం పరిమితం చేయడానికి వీల్లేదు అని మాట్లాడుతున్నాడు. పరిమితం చేయడానికి వీల్లేదు అని మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనలో అదే భక్తులు నొక్కి ఒక్కానించారు. స్టెఫను ఎందుకు ఇదే మాట తీసుకొచ్చి 7వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు? స్టెఫను 7వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాటలకి రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు రాళ్లతో కొట్టి చంపేశారు? దేవదోషణ, దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడుగా, దేవుడు అందులో ఉండడం చెప్పు అంటున్నాడుగా. ఆయన సొంత మాటల యెషయా ప్రవక్త చెప్పలేదా? సొలొమోను రాజు చెప్పలేదా? సొలొమోను రాజు చెప్పినా, యెషయా ప్రవక్త చెప్పినా వాళ్ళ వ్యాపారం పోతుందిగా. దేవుని ఇల్లును, దేవుని మందిరాన్ని బిజినెస్ చేసేసారు, వ్యాపారబుల్లు చేసేసారు. ఈరోజు మనం మాట్లాడుతున్నప్పుడు ఆలయాల్లో దేవుడు ఉండడు అనగానే వాళ్ళ వ్యాపారం పోతుంది కాబట్టి దుమ్మెత్తి పోస్తారు, ఈ దేనికన్నా తెగిస్తారు. ఎందుకు కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కడుతున్నారు? ఎందుకు కోట్ల రూపాయలు నాశనం చేస్తున్నారు? దేవుడు ఏమన్నా ఉంటాడా? ఉండడు. మరి కోట్ల రూపాయలు ఎందుకు నాశనం చేస్తున్నారు? డబ్బులు దండుకోవడానికి అదొక ప్లాట్ఫామ్. డబ్బులు దండుకోవడం అదొక ప్లాట్ఫామ్. మందిరం అనగానే బిజినెస్ స్టార్ట్ అవుతుంది అంతే. అవసరం లేదా అంటే అవసరమే కానీ మరి బిజినెస్ స్టార్ట్ అయ్యే బిజినెస్ ఓరియంటెడ్ గా అక్కర్లా. చాలా సంఘాలు నాశనం అయ్యేది అక్కడే, చాలా మంది సేవకులు నాశనం అయ్యేది అక్కడే, నాశనం అయ్యేది అక్కడే. పౌలు భక్తుడు ఏం బోధిస్తా ఉన్నాడు, ఏం బోధిస్తా ఉన్నాడు? అపోస్తుల కార్యాల గ్రంథం 17:24 అపోస్తుల కార్యాల గ్రంథం 17:24 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయాలలో నివసింపుడు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఏథియన్స్ వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏథియన్స్ వారికి దేవుడు ఎలాగ అర్థమయ్యాడు? ఏం అర్థం కాల. ఏదో ఒక విగ్రహం పెట్టుకున్నారు, విగ్రహాన్ని పెట్టుకుని ఏమి రాశారంటే అన్నోన్ గాడ్, తెలియబడని దేవుడు ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడు? ఏదో ఒక రూపంలో ఉంటాడు. ఏ జంతువు రూపంలో? ఏదో ఒక రూపంలో ఉంటాడు. ఆయన రాసుకుంటే పౌలు దేవుడు కోసం మాట్లాడుతూ, దేవుడు ఇంత చిన్నోడా, ఇంత పరిమితమైన ఆకారమా, మనలాంటివాడా, మన సైజా, మనకున్నట్టుకు కాళ్ళు చేతులా, మన బూటుడా? కాదు 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 అని చెప్పి ఆయన 24 మాట్లాడుతున్నాడు. ఈ సర్వ జగత్తును కలగజేసిన దేవుడు, సర్వ జగత్తులో ఉన్న ఈ జీవరాశులన్నింటినీ కలగజేసిన దేవుడు, ఈ ఆకాశానికి భూమికి సరిహద్దులు నియమించిన దేవుడు, ఎల్లలు లేనట్టుగా కనబడుతున్న ఆకాశానికి ప్రభువైన దేవుడు, ఆయన హస్తకృతాలయాలలో నివసింపడు. హస్తకృతాలయాలలో నివసింపడు. 29 మనము దేవుడి సంతానమే ఉండి మనుషుల చమత్కార కల్పనల వల్ల మరల్చబడ్డ బంగారమైన వెండినైనా రాతినైనా దేవత్వం పోలి ఉన్నదని కలంపకూడదు. ఆయన ఇక్కడుంటాడు, ఇందులో ఉంటాడు, ఈ మందిరంలో ఉంటాడు, ఈ ప్రతిమలో ఉంటాడు, ఈ స్థలమందు ఉంటాడు. ఈవెన్ చాలా మందిరాల పేర్లు ఆ పేర్లే పెడతారు, చాలా మందిరాలకు ఆ పేర్లు పెడతారు. జెహోవా షమ్మా, దేవుడి నివాసం. జెహోవా షమ్మా, దేవుడి నివాసము అంటే అర్థం ఏంటి? అక్కడ దేవుడు ఉంటాడనా అనుకోవాలిగా, అనుకోవాలిగా, దేవుడు ఉంటాడు అనుకోవాలి. కాబట్టి పిల్లరా, దేవుడు ఉండేది సంఘంలో. సంఘం ఆయన పరిశుద్ధమైన ఆలయం. ఎవడు దీనుడే, నలిగిరున్న హృదయం గలవాడే ఉలుగుతాడో, ఎక్కడ ప్రజలు దేవుని భయభక్తులతో కూడి ఆరాధిస్తూ ఉంటారో అది దేవుని మందిరం, అది దేవుని సంఘం, అది దేవుని నివాసం. వాళ్ళ మీద నా కనుదృష్టి ఉంచుతాను అన్నాడు, వాళ్ళ మధ్యకు నా ఆత్మను పంపిస్తాను అన్నాడు, ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే వాళ్ళ మధ్య నేను ఉంటాను అన్నాడు ఆయన, ఉంటానన్నాడు ఆయన. కాబట్టి ఒక స్థలానికి ఆయన పరిమితం చేయటం ఆయన నేచర్కి ఎగనట్టు. ఆయన నేచర్ ఏంటంటే హీఈస్ ఇన్ఫినైట్, అనంతుడు. స్థలానికి పరిమితం కానివాడు. కొలతలు పెట్టలేము, పరిధులు పెట్టలేము, హద్దులు పెట్టలేము ఆయనకి, హద్దులు పెట్టలేము ఆయనకి, హద్దులు పెట్టలేము ఆయనకి. యిర్మీయా గ్రంథం 23:23 నుంచి మనం చదివితే, యిర్మీయా గ్రంథము 23:23 నుంచి మనం చదివితే, నేను సమీపమున ఉండు దేవుడిని మాత్రమేనా, దూరముగా ఉండు దేవుడిని కానా? యెహోవా సెలవిచ్చి మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలాలలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల ఎంతటి ఉన్నవాడును కానా? ఇదే యెహోవా. ఎంత బాగుందో, ఎంత బాగుందో. సమీపంగా ఉంటానా, దూరంగా ఉండనా అని మాట్లాడుతూ, సమీపంగా ఉండే దేవుడు, దూరంగా ఉండే దేవుడు ఆయన. తర్వాత మాట, ఆయన రహస్య స్థలాలలో కూడా ఉండు దేవుడు. నాకు కనబడకుండా రహస్య స్థలాలలో దాగగలవాడెవడైనా కలడా? తర్వాత మాట, భూమి ఆకాశముల అంధంతట ఉన్నవాడను కానా అన్నాడు. దేవుడు ఆ సర్వవ్యాపి ఎల్ ఒలాం అని మన గతంలో ధ్యానం చేశాం. సర్వవ్యాపి అయిన దేవుడు అన్నింట్లో దేవుడు ఉంటాడు కాదు, ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడు కాదు. దేన్ని కూడా దేవత్వం పోలిందిగా మనం తీసుకోవడానికి వీల్లేదు. అంతటా దేవుడు ఉండగలడు, ఇక్కడికి రాలేడు అని చెప్పడానికి లేదు. ఈ స్థలంలోకి ఆయన రాలేడు అని చెప్పడానికి లేదు. ఆకాశ మహాకాశాలలో అంతటా ఉండగలడు, సమీపంలో ఉండగలడు, దూరంగా ఉండగలడు, సూక్ష్మంలో ఉండగలడు, స్థూలంలో ఉండగలడు. ఆయన ఇన్ఫినైట్ గాడ్ అన్న సత్యం మనం యువదిక్కాలపు వాక్య ధ్యానంలో చూడగలుగుతాము. ఒకటి, స్థలానికి ఆయన లిమిట్ చేయకూడదు, అది ఆయన ఇన్ఫినిటీకి ఎగనెస్ట్. అది రెండు, ఆయన సమయానికి పరిమితం చేయకూడదు, కాలానికి పరిమితం చేయకూడదు. కాలానికి పరిమితం చేయకూడదు అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు ఉండేవాడు అనడం భూతకాలం, లేదా ఒకప్పుడు వయసులో ఉండటం, ఒకప్పుడు కొంతకాలానికి ముసలవాళ్ళం అయిపోవడం, ఇంకా ముందుకెళ్తే బాలుడిగా ఉండటం. మనకున్నది కదా, కాల పరిమితి ఉంది కదా, 60, 70, 80 సంవత్సరాలు. ఆ సంవత్సరాలు దాటితే ఇక అయిపోయింది, నీ వల్ల కాదు, నీ టైం అయిపోయింది, నీకంటే ఇంత టైం ఉంది. యవనానికి కొంత టైం, బాల్యానికి కొంత టైం, జీవితానికి కొంత టైం, మనకి కాల పరిమితులు ఉన్నాయి. దేవునికి కాల పరిమితులు పెట్టడానికి వీల్లేదు. కాలానికి ఆయన లిమిట్ అయ్యేవాడు కాదు. ఆయన సదాకాలం ఉంది దేవుడు. ఆయన ఇది మనం గత ధ్యానాల్లో గాడ్ ఈజ్ ఎటర్నల్ అన్న అంశం దగ్గర చాలా విషయాలు చూడగలిగాం. మర్చిపోయి 90వ కీర్తన మొదటి వచ్చిన ప్రభువా, మాకు తరతరాలు యుగ యుగ ప్రభువా, తరతరము నుంచి మాకు నివాస స్థలము నీవే, యుగ యుగములకు నీవే దేవుడు. తరతరాలు యుగ యుగాలు, తరతరాలు యుగ యుగాలు ఉంది దేవుడు, సదాకాలం ఉంది దేవుడు. ప్రకటన గ్రంథంలో ఈ మాట మనం చదువుకోవాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనానికి వెళ్దాం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూ రెక్కల లోపల కనులతో నిండి ఉండెను. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో ఉండు సర్వాధికారి. భూతకాలంలో ఉన్న దేవుడు, వర్తమాన కాలంలో ఉన్న దేవుడు, భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. I am who I am. I was I will be ఉండవు. ఏ కాలంలోనైనా సరే I am, నేను ఉంటాను, ఏకరీతిగా ఉంటాను. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఉండి దేవుడు. కాలానికి ఆయన పరిమితం చేయలేము. కాల విషయంలో ఆయన ఇన్ఫినైట్ గాడ్, అనంతుడైన దేవుడు. పరిధులు నియమించటం చాలా పొరపాటు. దేవుడికి వయసు ఎంత అనుకోవడం చాలా పొరపాటు. పుట్టి చనిపోయిన వాడిని దేవుడు అనుకోవడం చాలా పొరపాటు. యేసుక్రీస్తు ప్రభు వయసు ఎంత అంటే 33.5 సంవత్సరాలు, తప్పుడు అభిప్రాయం. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి శరీరధారిగా వచ్చి గడిపిన సంవత్సరాలు 33.5 సంవత్సరాలు. అందుకే యోహాను భక్తుడు యోహాను సువార్త రాస్తూ ప్రారంభం వచ్చింది ఆయన ఏమని ప్రారంభించాడంటే అమ్మ కడుపులో యేసుక్రీస్తు ప్రభు ప్రారంభమయ్యాడు అని రాయలా. ఈవెన్ మత్తయి సువార్త, మార్కు సువార్త యేసుక్రీస్తు ప్రభు జనన ఏదని మెట్లగనగా అని వాళ్ళు రాసిన, హ్యూమన్ జీనాలజీ వాళ్ళు రాసిన, యోహాను భక్తుడు అట్లా తీసుకోవాలా? ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండేను, వాక్యం దేవుని వద్ద ఉండేను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండేను, ఆయన వెలుగై ఉండేను, ఆయన లోకంలోకి వచ్చాను. ఆయన ఆరంభం కాదు, ఆయన ఆగమనం, ఆయన ఆగమనం. ఆయన ఆరంభం కాదు, వచ్చాడు, పుట్టలేదు, ప్రారంభం కాలేదు అని ప్రారంభించాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభును సర్వయుగాలలో ఉండి దేవుడిగా సంబోధించటం లేఖనాల్లో మనం చూస్తాం. కావున పిల్లరా, అర్థం చేసుకుందాం ఇన్ఫినైట్ అన్న ఈ భావం ఆయన స్థలానికి అతీతుడు, ఆయన సమయానికి అతీతుడు, సమయానికి అతీతుడు అన్న విషయాన్ని లేఖనాల వెలుగులో మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇన్ఫినైట్, అనంతుడు అన్న మాట దగ్గర మనం ఒక మూడు మాటలు, మనం ఇన్డెప్త్గా ఈ మూడు మాటల్లోకి వెళ్తాం తర్వాత ధ్యానాల్లో. మచ్చుకి ఆయన ఇన్ఫినైట్ నేచర్ ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ మూడు మాటలు. దాన్ని ఓమ్ని సైన్స్ అంటాం. ఓమ్ని సైన్స్ అంటే సర్వజ్ఞాని, సర్వజ్ఞాని. దేవుడికి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. దేవుడికి కొన్ని తెలిస్తే కొన్ని తెలియవు. ఈ మధ్య మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అన్ని దొరికేస్తాయి అన్నమాట కాదు, కాదు. ఒక టైం బౌండ్ పెట్టారు, ఆ టైం బౌండ్ దాటిన తర్వాత అడిగితే డేటా ఇస్ నాట్ అవైలబుల్. బాగా చెప్పగలదు, హ్యూమన్ నాలెడ్జ్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంటే బెటర్గా, చాలా బెటర్గా పనిచేస్తూ ఉంది. అయినా సరే పరిధులున్నాయి. దేవుని యొక్క జ్ఞానం విషయానికి వస్తే అనంత జ్ఞాని. మొదటి యోహాను పత్రిక 3:20 వెళ్తే, మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనానికి వెళ్తే 19 కలిసి ఉన్నాయి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుతుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై. దేవుడు మన హృదయము కంటే అధికుడు, మన జ్ఞానము కంటే అధికుడు, మన జ్ఞానము కంటే అధికుడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ హార్ట్. కిందకు వచ్చేసరికి రాయబడ్డ మాట అన్నీ ఆయన తెలుసు, సమస్తమును ఎరిగిన వాడు అక్కడ రాయబడ్డ. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. మన జ్ఞానానికి మించిన జ్ఞానం అయింది, మనకి చెప్తే కానీ తెలియదు, మనసులో ఉన్న విషయాలు తెలియదు, అంతరంగంలో ఉన్న విషయాలు తెలియదు. మానవుని మనసు లోతైన నీరు అంటాడు. ఆ లోతుల్లో ఏముందో తెలియదు. ఇంకా అడగాలి, చెప్పు అని అడగాలి. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అబద్ధం చెప్పినా తప్పదు, అదే నమ్మాలి. మనకేం తెలుసు లోపడేముందో మనకేం తెలుసు. 139 కీర్తనలో ఆయన మాట్లాడతాడు, ఆలోచన నాకు పుట్టక మునిపే, మాట నా నాలుకకు రాక మునిపే నీకు తెలుసు. ఆయన అనంత జ్ఞాని. గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్, అన్లిమిటెడ్ నాలెడ్జ్ కలిగిన దేవుడు ఆయన, ఇన్ఫినైట్ నాలెడ్జ్ కలిగిన దేవుడు ఆయన. రెండో మాట ఓమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు. అంటే అర్థం ఏంటంటే ఆయన శక్తిని ఎంత అని లిమిట్ చేయడం సాధ్యం కాదు. మనం లిమిట్ చేయగలం, చేయగలం. ఒక 100 కేజీలు బస్తా ఏమన్నా మోయగలవా? అమ్మో కష్టం. కొంతమంది ఏమైనా ట్రై చేయగలరు. ఒక టన్ను ఇక మాట్లాడొద్దు. టన్ను అన్నది ఏ విధంగానూ కాదు. ఈ వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు, ఆ వెయిట్ లిఫ్టర్స్ కి కొంత బెటర్గా కొంత బరువు ఎక్కువ చేయగలుగుతారు. కానీ దేవుడు పవర్ దగ్గరకు వస్తే, ఆయన శక్తి దగ్గరకు వస్తే వాక్యం ఏమంటుందంటే, ఆయన శక్తి దగ్గర కీర్తన గ్రంథము 115వ కీర్తన 3వ వచనంలో మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఉన్నదేమో ఆకాశమందు. ఆయనకి స్థలాన్ని బట్టి పరిధులు విధించలేము. గొప్ప ఆకాశమందు ఉన్నాడు. కార్యాల దగ్గర అసాధ్యం అన్నది ఏదన్నా ఉందా? యెహోవానైనా నాకు అసాధ్యం అన్నదంటే ఏదన్నా ఉందా? ఇది చేయలేడు అని చెప్పడానికి ఏమన్నా ఉందా? శూన్యములో నుంచి సృష్టిని తీసుకొచ్చిన దేవుడు, మట్టి ముద్దకి మనిషి రూపాన్ని ఇచ్చిన దేవుడు, లేని వాడిని ఉన్నట్టుగా పిలిచి దేవుడు. ఓమ్ని పొటెంట్. ఆయన శక్తి, ఆయన సామర్థ్యాలు అనంతమైనవి. అనంతమైన శక్తి కలిగిన వాడు, అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ గాడ్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఫైనల్ గా 3వ మాట, ఓమ్ని ప్రెజెన్స్. ఆయన ఒక స్థలానికి పరిమితం కాదు, సర్వవ్యాప్యైన దేవుడు. 139వ కీర్తనలో ఆయన ఓమ్ని సైన్స్ ని మనం అర్థం చేసుకుంటాం. ఓమ్ని సైన్స్ అంటే సర్వ జ్ఞాని. ఓమ్ని ప్రెజెన్స్ ని కూడా అక్కడ అర్థం చేసుకోగలరు. 139వ కీర్తన 1వ వచనం నుంచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపేది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. 2వ వచనం, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించుచున్నావు, తెలుసు అది. 6, ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరమో అది నాకు అందదు. ఆయనకు అంతా తెలుసుకోతుంది. 7వ వచనం, నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును, ఆకాశానికి ఎక్కానా అక్కడ ఉన్నావు, పాతాల మందు పండుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు. ఆయన ఓమ్ని ప్రెజెన్స్, సర్వ వ్యాప్తి, స్థలాలకు అతీతుడాయన, ప్రాంతాలకు అతీతుడాయన. ప్రభునందు పిల్లరా, ఈ ఇన్ఫినైట్ గాడ్ నేచర్ అర్థమైతే ఆలయము, విగ్రహము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, బలిపీఠము, అక్కడ మాత్రమే దేవుడు, చాలాసార్లు ఈ టెంపుల్ థెఫ్ట్లు జరుగుతూ ఉంటాయి. దేవాలయానికి గుడిని దోచుకుంటారు. గుడిని దోచుకుంటారన్న కాడ హాస్యాస్పదమైన కంప్లైంట్ ఏంటంటే, దేవుడు కిరీటం కొట్టేశారు. దేవుడికి వెండి కళ్ళు పెడితే వెండి కళ్ళు తీసేసుకున్నారు. దేవుడి కళ్ళు తీసేసుకోవడం ఏంటి? దేవుడి కిరీటం తీసేసుకోవడం ఏంటి? దేవుడి గుడి దోచుకోవడం ఏంటి? ఆయన గుళ్ళు దొంగల పాఠం ఏంటి? ఎంత హాస్యాస్పదమో కదా. ఆయన ఎందుకు హేతువాదులు బాగా వాళ్ళు మనల్ని గేలి చేసేది ఎక్కడంటే, దేవుడు తను తాను కాపాడుకోలేకపోతున్నాడు, నిన్నేం కాపాడుతాడు, నువ్వు దైవము అని ఏ రూపాన్ని అయితే చూస్తున్నావు. ఈరోజు మనం చెప్పగలమా? మన మందిరాలు, దేవాలయాలుగా పిలువబడుతున్న మన మందిరాలు పరిశుద్ధంగా ఉన్నాయా? దేవుడు ఉంటాడన్న భయం అక్కడ ఉందా? దేవుని సన్నిధి ఉంది అన్న స్పృహ అక్కడ ఉందా? ఆయన లేడు, విచ్చలవిడిగా ఉన్నారు. అది పట్టుకుని దేవుడు ఇక్కడ ఉంటాడంటే ఎట్లాగా? నవ్వుకుంటారు కదా, నవ్వుకుంటారు కదా. ఒక పరిశుద్ధమైన వ్యక్తి, పాపానికి భయపడే వ్యక్తి, దేవునితో సహవాసం చేసే వ్యక్తి, ఎవడు దీనుడై నా మాట విని వణుకుతాడో అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తితో దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా మనం చెప్పగలం. ఆ వ్యక్తితో దేవుడు ఉన్నాడు, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు. పరిశుద్ధ కాంగ్రిగేషన్ మధ్య ఆయన ఉన్నాడు, ఈ పరిశుద్ధ సంఘం మధ్య ఆయన ఉన్నాడు, ఆయన ఇక్కడ కార్యాలు చేస్తున్నాడు, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. ఇక్కడ తాగుబోతులు మారుతున్నారు, లంచగొండ్లు మారుతున్నారు, మోసగాండ్లు మారుతున్నారు, పగలగొట్టబడ్డ హృదయాలతోటి వాళ్ళు కుమ్మరించుకొని ఏడుస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు. ప్రభునంద ప్రియులరా, ఇన్ఫినైట్ గాడ్ని మనం ఏ పరిధుల్లో పెట్టడానికి వీల్లేదు. ఆయనకి ఒక స్థలం పరిధిగా పెట్టడానికి వీల్లేదు. ఆయనకి ఇంత వయసు అనే కాలాన్ని పరిధిగా పెట్టడానికి వీల్లేదు. ఆయన జ్ఞానానికి పరిధులు పెట్టడానికి వీల్లేదు. ఆయన ఆయన బలానికి, ఆయన శక్తికి పరిధులు నియమించడానికి ఇవి మాత్రమే దేవుడు చేయగలడు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఆయన ప్రెజెన్స్ కి మనం పరిధులు పెట్టడానికి వీల్లేదు. బికాజ్ గాడ్ ఈజ్ ఇన్ఫినైట్ గాడ్, లిమిటేషన్స్ లేని గాడ్. దేవునికి పరిధులు విధించడానికి వీల్లేదు. మన ఆలోచన పరిధి మారితే ఎక్కడున్నా దేవుడు, అంతరంగంలో ఉన్న విషయాలు ఎదిగిన దేవుడు, రహస్యమందు చేసే కార్యాలు చూసే దేవుడు, ప్రతీది గ్రంథస్థం అవుతుంది, లెక్కలోకి వస్తుంది అన్న స్పృహం అనుకుంటే, మనుషులు చూస్తే ఒకలాగా, మనుషులు చూడకపోతే ఒకలాగా, పబ్లిక్ లైఫ్ ఒకలాగా, ప్రైవేట్ లైఫ్ ఒకలాగా. నిజంగా సాతాను మనం మోసం చేస్తున్నాడు. ఆయనకి తెలియకుండా మనం ఏమి చేయలేము. ఇంకో మాట అంటాను, ఇప్పుడు నువ్వు ఏదో చేసావు, ఏదో చేసావు అంటే మంచి పని చేసావు, పరిచర్య చేసావు, ఎవరు చూడాలి? చూస్తే అప్రిషియేట్ చేయడం మంచిదే. చూడలేదు, అప్రిషియేట్ చేయలేదు. చాలా మంది కానుకలు పంపించే కదా, నా పేరు చెప్పొద్దండి అంటారు. అయినా సరే అకౌంటబిలిటీ కొరకు మనం వాళ్ళ వరకు మాత్రమే తెలియజేస్తాం, కానీ నా పేరు చెప్పొద్దండి అన్న మాట దగ్గర మరి నువ్వు చేసింది ఏమైపోయింది? ఎక్కడికి పోదు, ఆయన చూస్తాడుగా. ఆయన చూస్తే చాలు, మనుషులు చూడాలి ఏంటి? చేసిన సేవ మనుషులు చూడాలా? చేసిన దాతృత్వం మనుషులు చూడాలి? మనుషులు చూడాలి అనుకోవడం, అయ్యో పేపర్లో పడలేదు, అయ్యో పేరు చదవలేదు అనుకోవటం నిజంగా మన అమాయకత్వం, నిజంగా మన అమాయకత్వం. గాడ్ ఈజ్ ఓమ్నిసెన్స్, ఓమ్నిసెన్స్, ఇన్ఫినైట్ గాడ్. అంత గొప్ప దేవుడి సన్నిధిలోకి మనం వచ్చాం. అంత గొప్ప దేవుడు తన సన్నిధిని మన మధ్యకి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. నేను విరిగి నలిగిన హృదయంతో ఉంటే, నేను విరిగి నలిగిన హృదయం కలిగిన సంఘంతో ఉంటే, మా మధ్య ఆయన సన్నిధి ఉంచుతాడన్న స్పృహతోటి మనం ఈ ఎస్ఎఫ్జే పరిచయంలో 194 సహవాసాల్లో స్థలాలను కాదు మనుషులను గడుతున్నాం, మనుషులు కలిసి వెళ్తున్నాం. రెండు పరిధులు లేవు, జిల్లా పరిధులు, రాష్ట్ర పరిధులు, ఈవెన్ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా మనతో కలవచ్చు. టెక్నాలజీకి ఎట్లాగైతే పరిధి పెరిగిందో, అంతకంటే గొప్ప దేవుడు, అంతకంటే గొప్ప దేవుడు, అనంతదైన దేవుణ్ణి ఉన్నతమైన ఆలోచనలతో ఆరాధిద్దాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.